అర్జున, ఇది పిరికితనం పొందే సందర్భం కాదు. క్లైవ్యం మా స్మగమహ పార్థ పార్థ, ఇప్పుడు పేడితనం బాగోగారు కదా, సరసన ఇస్తున్నాడు, అంతకుముందే కదా అది బృహన్నల, అందుకని పేడితనం పిరికితనం క్లైవ్యం పిరికితనం పొందే సందర్భం కాదు. మా స్మగమహ పొందవద్దు, నైతత్వ్యుపపద్యతే, నీ పర్సనాలిటీకి అది సూటబుల్ కాదు. నైతత్వ యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం, అతను ఏం చెప్పారు దానికి చిన్న ఇది ఇస్తున్నారు, నాయన దట్ ఈజ్ యువర్ మెంటల్ వీక్నెస్, నీ మానసిక బలహీనత మాత్రమే. చత్వ ఉత్తిష్ట, వదిలే యుద్ధం చేయి, లే వదిలే అన్నాడు, ఇంతే ఇంకేం చెప్పలా. అర్జునుడు వదలలా, స్వామి నన్ను మీరు అర్థం చేసుకున్నట్లేరు, నేను ఏం మాట చెప్తున్నానో బావా, కృష్ణయ్య సరిగ్గా అర్థం చేసుకున్నట్టు లేదయ్యా, మళ్ళా చెప్తాను వినండి. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూధన, మధుసూధన మధుకైటబులను సంహరించిన ఓ మధుసూధన, భీష్ముడిని నా తాతగారిని చిన్నప్పటి నుంచి నన్ను రక్షించిన ఆయన్ని నన్ను పెంచిన ఆయన్ని ఈ యుద్ధంలో ఎలా ఆయన మీద బాణాలు వేస్తామయ్యా. ఓకే, ఆయన తాతగారు పెంచిన ఆయన, చిన్నప్పటి నుంచి ఆయన దయ వల్ల పెరిగిన వాళ్ళం. నెంబర్ టూ, మాకు అసలు విద్యలు అవన్నీ నేర్పిన గురువు గారు. ద్రోణంచ ద్రోణంచ ద్రోణుల వారు, భీష్ముల వారు, ద్రోణుల వారు, ఈయన గురువుగారు, ఆయన పెంచిన తాతగారు, వీళ్ళ మీద బాణాలు ఎలా, ఇషుభి ప్రతిస్వామి బాణాలు ఎలా వదులుతాను, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, నాకు పూజార్హులు. అసలు నాకు ఒక మాట అనిపిస్తోందయ్యా, అర్ధకామాల కోసం గురువుని చంపి ఆ రక్తపు కూడు ఆ రాజ్యం ఏలుకోవటం కంటే వీధులమ్మడే భిక్షాటనం చేసుకుంటూ ఈ శేష జీవితాన్ని గడపడం మంచిది. అంతేగాని గురువు ఎవరు విద్య నేర్పారో వారిని అర్ధకామాల కోసం, విద్య కోసం కాదు అర్ధకామాల కోసం, ధర్మం కోసం కాదు, ధర్మం కోసం భీష్ముడు యుద్ధం చేశాడు గురువుగారితో, మనం ఏ దేనికి యుద్ధం చేస్తున్నాం, రాజ్యం ఎంజాయ్ చేయాలని, అర్ధకామాల కోసం. అటువంటి గురువుగారి మీద బాణాలు వదిలి వారిని సంహరించడం కన్నా భిక్షాటనం. గురువు నహత్వాహి మహానుభావాన్, మహానుభావుడైన గురువుని చంపకుండా ఆయన మీద బాణాలు వదలకుండా శ్రేయోభుక్తుం భిక్షమపి ఇహలోకే, ఈ లోకంలో ఏదో ఒకటి బతుకుతాం, భిక్షాటనం చేయడం బెటర్ అని నాకు అనిపిస్తోంది స్వామి. నచయే తద్విద్మహ కతరన్నో గరీయో, పాయింట్ నెంబర్ టూ, అసలు వాళ్ళు బలవంతులా మనం బలవంతులా చెప్పలేం, ఇది వాళ్ళు చేయిస్తారా మనం చేయిస్తారా చెప్పలేం. యుద్ధంలో ఎవడు చెప్తాడండి, వాళ్ళైనా గెలవచ్చు మనమైనా గెలవచ్చు, ఏది వాజయే మహా ఏది వానో జయేయు. అయితే ఒకటి మాత్రం షూర్, వాళ్ళు గెలుస్తారో మనం గెలుస్తారో చెప్పలేం, కానీ యుద్ధం జరిగింది అంటే యానేవ హత్వా నజి జీవిషామహ తే అవస్థిత ప్రముఖే ధార్త రాష్ట్ర, ఎవరు చచ్చిపోయిన తర్వాత మనకే బతికుండాలని లేదో అటువంటి మన సోదరులయ్యా అక్కడ ఉన్నది. ఎవరు వాళ్ళు, ధృతరాష్ట్రులు వీళ్ళందరూ, ప్రముఖే ధార్త రాష్ట్ర, వాళ్ళందరూ మా పెద్దన్నగారి అబ్బాయిలు, వాళ్ళని చంపి నాకే జీవించాలని ఉండదు, అటువంటి యుద్ధం నాకు ఎందుకయ్యా. ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చేసాడు, కార్పణ్య దోషో అర్జునుడు వారు, స్వామి నౌ ఐఎమ్ మేకింగ్ ఎ టర్న్, అసలు ఏం చెయ్యాలి, కా అర్పణ్య దోషో, అర్పణ్యం అంటే కా, అసలు ఒక కర్మని ఎందుకు చెయ్యాలి, కా ఎందుకు చేయాలి, ఏమండి ఆ దోషం ఏదో నాకుందయ్యా. ఉపహత స్వభావ, నా స్వభావం దేని చేత కొట్టబడింది, కార్పణ్యము అనేటువంటి దోషంతో. కార్పణ్యం అంటే ఏంటండి, ఇప్పుడు ఉద్యోగం చేస్తాం లేక వ్యాపారం చేస్తాం లేక లేక ఇంకో సేవక వృత్తి చేస్తాం, కాదు ఇంట్లో ఒక హౌస్ వైఫ్గా వంట చేస్తాం లేదా పిల్లల్ని పెంచుతాం, అలా మనం అందరం కర్మల్లో ఉన్నాం కదండి, అందరం కర్మల్లో ఉన్నాం. ఇప్పుడు నేను కాసేపు ఆ పరమాత్మ మీ అందరి దయ వల్ల, ఆ స్వామి శివయ్య యొక్క దయ వల్ల కాసేపు భగవద్గీత గురించి చెప్పుకుంటున్నాం, మహనీయుల వాక్యాలు అంటే ఏదో కర్మ చేస్తున్నాం, అసలు కర్మ ఎందుకు చేయాలి, కర్మ నాకు ఏదన్నా డబ్బులు వస్తాయి, బాగా డబ్బు సంపాదించవచ్చు, ఇల్లు బ్రహ్మాండంగా ఫస్ట్ ఫ్లోర్ కట్టచ్చు అని చేయాలా? కా అర్పణ్య, ఎందుకు చేయాలి కర్మ? నలుగురికి బోధ వచ్చేస్తే ఆహా ఈ రామకృష్ణకి భగవద్గీత కూడా వచ్చు అని మీరందరూ మెచ్చుకోవాలి, మహానుభావుడు, అందుకు చేయాలా? లేక నా పెళ్ళాం బిడ్డలు సుఖపడతారు వాళ్ళ సుఖం కోసమే నేను అని చేయాలా? నా పిల్లలు పైకొస్తారు అని చేయాలా? ఇది నా స్వధర్మమే అని చేయాలా? పరమాత్మకు ఉపాసన చేస్తున్నాను, తద్వారా ఉత్తమ బుద్ధి పొందుతున్నాను అని చేయాలా? లేకపోతే ఈ ఊళ్ళో వాళ్ళందరినీ బాగు చేయాలి అన్న ఉద్దేశంతో చేయాలా? ఎందుకు చేయాలి కర్మ? ఎందుకు చేయాలి అని అర్థమైతే అప్పుడు ఆ కర్మ అందుకు చేసేసి ఆ ప్రయోజనం పొందుతాం. ఎందుకు చేయాలో క్లారిటీ లేకపోతే పిల్లల్ని పెంచుతాం. ఓ పరమాత్మ, ఈ పిల్లల రూపంలో నువ్వు కదా ఉన్నది అని అనుకుని పిల్లల్ని పెంచవయ్యా అని మనుధర్మంలో చెప్పబడింది. మనమేమనుకుంటాం, ఈ పిల్లల్ని పెంచుతాం, పెంచిన తర్వాత పెళ్లి చేస్తాం, పెళ్లి చేసిన తర్వాత మనకు మన సంగతి ఆయన చూసుకుంటాడు, వాళ్ళు ఆవిడ మన మాట వినాలి, ఆయన పెళ్లి చేసుకుంటాడు ఆవిడ మన మాట విందు, మన జీవితంలో అయిపోయింది, ఛీ అత్తగారుగా నా బతికెందుకు, నా కొడుక్కి ఎంత చేశాను అంటే మొట్టమొదటే ఎందుకు చేశాము అన్న దానిలో సమ్వేర్ దెర్ ఇస్ ఏ మిస్టేక్. అందుచేత విషాదం అయింది అది. కర్మ వల్ల ఉత్తమ స్థితి పొందవలసింది. మనం ఏం చేసాము? విషాదము, అసూయ, ఆవేశము, దుఃఖము, మమకారము ఇవన్నీ పొందుతున్నాం. ఎంత కష్టపడి పిల్లల్ని పెంచాం అంటే ఎందుకు చెయ్యాలి అన్న విషయంలో ఏదో క్లారిటీ లేదు కాబట్టి మనకు అది దుఃఖమైంది. కర్మ దుఃఖం అవడం ఏంటండి? కర్మ ప్రయోజనం కావాలి మనకు. బ్యాంకులో ఉద్యోగం చేసామంటే అది మనకు ప్రయోజనం కావాలి, కానీ మనకు అది బంధం అవుతుంది, దుఃఖం అవుతుంది, వేదన అవుతుంది. ఎందుకని అవుతోంది అంటే ఎందుకు చెయ్యాలో ఆ విషయంలో సరైన సమాచారం మన దగ్గర ఉండి ఉండకపోవటం చేత చేసిన కర్మ మనకు విషాదం కలిగిస్తుంది. కార్పణ్య దోష ఉపహత స్వభావ ఇది కనిపెట్టేశాడు. నా స్వభావము ఎందుకు చేయాలి ఒక కర్మ, అది యుద్ధం కావచ్చండి, ఏదైనా కావచ్చండి, ఇలా మాట్లాడుకోవడం కావచ్చు, ఓ ఉద్యోగం కావచ్చు, ఆయనకి అది యుద్ధం కావచ్చు, నాకు ఇది కాసేపు ఏదో ఇది చెప్పడం కావచ్చు, లేకపోతే ఈ ఊళ్ళో అట్లా అట్లా ఏదో ఈ తదితర పనులు కావచ్చు, మీకు మీ పనులు కావచ్చు, అసలు ఆ పని ఎందుకు చేయాలి అన్నదానిలో ఎందుకు చేయాలి అనే దానిలో క్లారిటీ, ఉపహత స్వభావ సరిగ్గా అర్థం కాక ఆ అర్థం కాని సందర్భంగా ఇప్పుడు నిన్ను అడుగుతున్నానయ్యా అసలు కర్మ ఎందుకు చేయాలన్నట్టుగా. పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢ చేత, ఒక కర్మ ఎందుకు చేయాలన్న విషయంలో ధర్మ సమ్మూఢుడనై, ఓ పక్క చూస్తే అది ధర్మం, రెండవ చూస్తే వాళ్ళు చుట్టాలు, వాళ్ళు చచ్చిపోతారని విషాదం, ఎన్ని కమ్ముకున్నాయి చూడండి. ధర్మ సమ్మూఢ చేత, ఏది ధర్మ మార్గము ఏది కాదు అన్న విషయంలో సమ్మూఢుడనై పృచ్ఛామి, మిమ్మల్ని అడుగుతున్నా, త్వాం పృచ్ఛామి, మిమ్మల్ని అడుగుతాను. చూసే తెలియగలడు చివరికి ఏం చేశాడు, మనం తెలివితేటలు సరిపోవురా అని గురువుగారినే శరణ వేడాడు, పరమాత్మనే శరణ వేడాడు. మనం ఏం చేస్తాం? మన డిసిషన్స్ మనమే తీసుకుని అరుస్తూ ఉంటాం, గొడవ చేస్తాం. మాట వరుస అందరి గురించి కాదండి, నా తెలిసి తెలియని కొత్త మాట వరుస చెప్పుకుంటున్నాం, అందరి గురించి కామెంట్ చేసేదాన్ని మన ఉద్దేశం కాదు. ఇప్పుడు అర్జునుడు ఏం చేశారు, నాకు ఎందుకు చేయాలి అన్న విషయంలో ఎక్కడో క్లారిటీ లేక సమ్మూఢుడనై తెలివికి తక్కువవాడినై మిమ్మల్ని అడుగుతున్నానయ్యా. ఎత్ శ్రేయ, ఏది శ్రేయస్సు? అస్యాత్ నిశ్చితం పురోహి తన్మే, నాకు ఏది చేస్తే శ్రేయస్సో అది నిర్ణయించి మీరే చెప్పండి. స్వామి కృష్ణయ్య మీరే చెప్పండి, అంటే మీరు యుద్ధం చేయమంటే చేస్తాను. నాకు ఏది శ్రేయస్సు? ఒక జీవుడుగా ఏమంటే ఒక పని చేసేటప్పుడు జీవుడిగా టెంపరీయే, మనం జీవుడిగా ఈ దేహంతో ఉండేది టెంపరీయే, కానీ మనం చేస్తున్న కార్యక్రమాలు మనకు పర్మనెంట్ యూజ్ కావాలి. అంతేగాని ఈ దేహంతో రేపు 4 రోజులు 10 రోజులు కాదు, ఇది దిస్ ఈజ్ ఏ బిగ్గర్ ప్రోగ్రామ్. మనం చేస్తున్న కార్యక్రమం ఎట్లా ఉండాలి అంటే, కర్మలు ఎలా ఉండాలంటే అనేక జన్మలుగా మనకు వెంట ఇది అది సహకారం కావాలి, మనం ఉద్ధరించాలి, శ్రేయస్సు కలగజేయాలి. యత్ శ్రేయస్యా అస్య, నాకు ఏది శ్రేయస్సు? తాం నిశ్చితం బ్రూహి, తన్మే నిశ్చితం బ్రూహి, అది మీరు నిశ్చయించి నాకు చెప్పండి. కృష్ణయ్య మీరు చెప్పండి, ఐ విల్ డూ, దట్స్ ఆల్. శిష్యస్తేహం శాధి మాం, మాం ప్రపన్న, నీకు ప్రపన్నుడనై శరణు వేడుతూ నీకు శిష్యుడినై అడుగుతున్నానయ్యా. శాధి ప్లీజ్ ఆర్డర్ మీ, నాకు ఆర్డర్ ఇవ్వండి, మీరు చేయమంటే చేస్తాను, లేకపోతే లేదు. ఇప్పుడు కృష్ణయ్యక ఆర్డర్ అది చెప్పి, నువ్వు చెప్పే ముందు ఇంకొక విషయం కూడా చెప్తానయ్యా. అదేంటంటే, ఇప్పుడు నా ఇంద్రియముల నిండా ఏ దుఃఖం ఉందో రాజ్యం వస్తుందిగా చేయవయ్యా. అంటే రాజ్యం వచ్చినా ఈ దుఃఖం తొలగేటట్లేదు, నేను గెలిచేస్తాను, రాజ్యం వచ్చేస్తుంది, కానీ దుఃఖం తొలగట్లా. ఎందుకని, ఎవరు సుఖంగా ఉండాలి నా బంధువులు అని అనుకుంటున్నానో వాళ్ళు మరణించిన తర్వాత రాజ్యం వచ్చి అది దుఃఖమేగా. ఇది కాదు, అబ్బాయి నీకు ఈ మూడు లోకముల మీద ఆధిపత్యం, ఇంద్ర పదవి వస్తుందయ్యా అంటే ఇంద్ర పదవి మాత్రం ఎందుకు? అవన్నీ కూడా ఈ యుద్ధంలో గెలవడం కానీ లేక దీనివల్ల ఇంద్ర పదవి రావడం కానీ నా దుఃఖాన్ని తొలగిస్తాయి అని నేను అనుకోట్లా. ఆ రెండు సందర్భాల్లో నా దుఃఖం తొలగదు. సో గివ్ మీ వే అవుట్. స్వామి అంతా విన్నారు. ఇప్పుడు ఇలా అని చెప్పి ఇంకా ఏం చేశాడు తెలుసండి? ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశేన భారత, ఓ భారత ధృతరాష్ట్ర, ఈ మాటలు చెప్పి హృషీకేశుడికి కృష్ణ పరమాత్మకి అర్జునుడు ఏం చేశాడంటే, నయోత్సం ఇది గోవింద, నేను యుద్ధమే చేయనయ్యా అయిపోయింది. ఉక్త్వా తీష్ణం, బాణాలు పక్కన పారేశాడు. సార్ నేను చేయను, ప్లీజ్ చెప్పండి ఏం చెప్పమంటాడు. పక్కన పారేశాడు, ఏం చెప్పండి అంటున్నాడు. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ. ఇప్పుడు స్వామి ఓపెన్ చేశారు. శంకరాచార్యులు వారి ప్రకారం ఇక్కడి నుంచి భగవద్గీత ప్రారంభమయ్యేది. టైం చెప్తుండమ్మా, టైం నాకు 5:45, పర్వాలేదు కదా. స్వామి ప్రహసన్నివ. హసన్ అంటే ఏంటండి? నవ్వటం. ప్రహసన్ అంటే పక్క పక్క నవ్వినట్టుగా ఉన్నట్టు. ఇవ అంటే మొహం అలా పెట్టాడు కానీ నవ్వల. మనం మాయలో ఉన్నాం, స్వామి మాయకి సాక్షి అయి ఉన్నారు. సో మన మాటలన్నీ ఆయనకి ఎలా ఉంటాయి? మా అబ్బాయికి ఎలా అవుతుందండి, మా అమ్మాయికి ఎలా అవుతుందండి, ఏం చేయలేదండి లేదండి, ఇవన్నీ చెప్పామనుకో. స్వామి సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. ఈ జన్మలు, తర్వాత జన్మలు, అసలు వాస్తవం ఏంటి, ఈ జీవుడి స్వరూపం ఏంటి, ఏది బెనిఫిట్, ఏది బాధిస్తుంది, వర్తమానంలో ఆనందంగా ఉంటూ తర్వాత బాధించేది ఏంటి, వర్తమానంలో కొంచెం కష్టమైన తర్వాత సుఖపెట్టేది, ఇవన్నీ ఈ జీవుడి యొక్క మొదలు, మధ్య, చివర, తర్వాత ఆవల అన్నీ తెలిసినటువంటి జగద్గురువు కాబట్టి ప్రహసన్నివా. పక్క పక్క నవ్వినట్టుగా మొహం పెట్టాట. ఇవా అన్నాడు, ఇవా అంటే యాజ్ ఇఫ్, మొహాలో పెట్టారు కదా నవల. సేనయోర్ ఉభయోర్ మధ్య, ఉభయ సేనల మధ్య అనగా ఏంటి, మనలో ఉండే మంచి చెడు, మనలో ఉండే స్వార్థము త్యాగము, మనలో ఉండేటువంటి సాత్వికము రాజస తామస గుణాలు, ఆ రెండింటి మధ్యలోకి వచ్చేసారు ఆయన. మనం ఎందుకు వచ్చిందిరా, మామని ఎందుకు చూడాలి, అది ఎందుకు చేయాలి, ఏం చేస్తాం, ఒకవేళ వాళ్ళు వీళ్ళు ఏమని అనుకుంటారేమో, ఈ రెండు సంఘర్షణ అనమాట. ఇట్లా అనేక సంఘర్షణలు, లంచం తీసుకుంటే తప్పే ఉంది, లంచం తీసుకుని బయటపడతామేమో, అది మంచిది కాదేమో, ఇలా మంచి చెడు మధ్యలో ఈ జీవుడు అనేక విషయాల్లో, అనేక కన్ఫ్యూజన్ మధ్యలో ఉన్నటువంటి స్వామి మధ్యలోకి వచ్చేసేసి ప్రహసన్నివ శనయోర్ ఉభయోర్ మధ్య విషీదంతం ఇహ ప్రాణం. ఫస్ట్ శ్లోకం మొట్టమొదట, అశోచ్వాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావలాంశ్చ భాషసి గతాసూన్ అగతాసూంశ్చ. కాసేపు ఇదిగా, అశోచ్వాన్ అన్వశోచస్త్వం, మొట్టమొదటి పాయింట్. నాయనా, నీవు దేని గురించి దుఃఖించవలసిన అవసరమే లేదో దాని గురించి దుఃఖిస్తున్నావు. ఈ ప్రపంచంలో ఒక జీవుడిగా వచ్చినప్పుడు అనేక సంగతులు, సందర్భాలు, సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ ఏమవుతాయి, వస్తుంటాయి పోతుంటాయి. ఇవన్నీ ఈ చరాచర సృష్టి కల్పించినటువంటి బ్రహ్మదేవుడి చమత్కారం. ఈ సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ సృష్టి కల్పనలు, నాటకంలో కల్పనలు. ఇటువంటి సంఘటనలు, సందర్భాలు ఇవి చూసి నీవు దుఃఖించవలసిన పని లేదు. జీవుడు ఏం చేస్తాడంటే కొన్ని ఇష్టపడతాడండి, కొన్ని అయిష్టపడతాడు. ఈ ప్రాపంచిక సంఘటనలు ఈ జీవుడికి ఇష్టమా అయిష్టమా అన్న దాని మీద ఆధారపడి ఉండవు. వాటి పని అవి చేసుకుంటూ పోతుంటాయి. ఆ సందర్భాలు, సంఘటనలు అవి జరిగిపోతుంటాయి. ఎటు వచ్చి జీవుడు వాటిని చూసి నాకు ఇష్టము నాకు అయిష్టము, 45 అవగానే చెప్పండి, 45 అవగానే చెప్పండి, నాకు ఇష్టము నాకు అయిష్టము. పర్లేదుగమ్మా 5 మినిట్స్ ఇమ్మా, 5 మినిట్స్. నాకు ఇష్టము నాకు అయిష్టము అన్న దాన్ని బట్టి వెయిట్ చేయదండి. ఇప్పుడు నాటకంలో నేను ఒక పాత్ర వేస్తున్నానండి, సుబ్బారావు పాత్ర వేస్తున్నా. అవతల మా బావగారు ఏదో హీరో పాత్ర వేస్తున్నాడు. ఇప్పుడు ఈ హీరో గారు నేను అనుకున్నట్టుగా ఉండాలా, ఉంటాడా? ఎవరు అనుకున్నట్టుగా ఉంటారు? ఈ నాటకం రచించిన ఆయన ఆ పాత్రకి ఏ ధర్మాలు ఇచ్చాడో, ఏ వ్యవహారాలు ఇచ్చాడో, ఏ గుణాలు ఇచ్చాడో అవి బలే. నేను ఇందులో ఈ నాటకంలో పాత్రవాడినే. సో పాత్ర నాటక రచయిత యొక్క కథా రచనని బట్టి ఉంటాయా, లేక మా ఇద్దరి ఇష్ట ఇష్టాలుగా ఉంటాయా? మా ఇద్దరి ఇష్ట ఇష్టాలు ఎవరికి కావాలి? మేము యాక్టర్స్ మాత్రమే. ఇప్పుడు నా ఇష్టము సుఖము, అయిష్టము కష్టము అనుకుంటున్నా నేను. నా ఇష్ట ఇష్టాల మీద ఈ ప్రపంచ సంఘటనలు ఎందుకు ఆధారపడి ఉంటాయి? ఈ ప్రపంచం అనేటువంటి నాటక రంగంలోకి మనం యాక్ట్ చేయడానికి వచ్చాము. కాబట్టి ఎప్పుడైతే జీవుడు నేను అనుకున్నట్టుగా లేదు, నేను అనుకోనట్టుగా ఉన్నది అనుకున్నప్పుడు అది దుఃఖం అనుకుంటున్నాడు వాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేని గురించి విచారించవలసిన పని లేదో దాని గురించి విచారిస్తున్నావు. ప్రజ్ఞావాదాంశ భాషసే, నీ మనస్సులో కొన్ని ఇష్టమో కొన్ని అయిష్టమో అనుకున్నావు. ఇది ఇలా ఉండాలి అలా ఉండకూడదు అనుకున్నావు, కానీ అది ఇంకో రకంగా ఉంది, అప్పుడు నీకు బాధేసింది. కాబట్టి నీ తెలివితేటలతోనే, నీ నమ్మకాలతోనే, నీ భావనలతోనే, విత్ యువర్ ఓన్ వ్యూ పాయింట్స్ లోపల ఎన్నో అభిప్రాయాలు కలిగి ఉన్నాయి. ఆ అభిప్రాయాన్ని ఇక్కడ అప్లై చేసావు, అక్కడ లేదు, నీకు బాధగా ఉంది. ఏమండి ఎట్లా జనం ఉండేది పిల్లలు అని మనం అంటాం. ఏదో చిన్నప్పుడు మనం అలా ఉండనట్టు, అంటే మన అభిప్రాయం ఉంటాం. ఆయన మన విండనుకో, చిచి తాతగా ముసలాడిగా నేను చెప్పినా కూడా వింటలేదండి, నాకు కర్మ ఇలా కలిగినట్టాం. అంటే మన ప్రజ్ఞతో, మన తెలివితేటలతో ఇది ఇలా ఉండాలి అలా ఉండాలని ప్రజ్ఞావాదం అంటారు. నువ్వు ప్రజ్ఞావాదంతో మాట్లాడుతున్నావయ్యా. అసలు ఇంకోడు ఇంకోడైతే నువ్వు దుఃఖించకూడని విషయం గురించి దుఃఖిస్తున్నావు అంటేనే కోపం వచ్చేది. ఆయన గురువు, ఈయన అవతారమూర్తి చెప్తున్నాడు కాబట్టి ఈయన ఒప్పుకున్నాడు. సామాన్యంగా మనకు ఎవరైనా కష్టాలు చెప్పాడు అనుకోండి, నువ్వు ఏ కష్టం గురించి మాట్లాడుతున్నావో దాని గురించి దుఃఖించవలసిన పని లేదయ్యా అంటే చిచి వీడితో మళ్ళీ మాట్లాడకూడదు అనుకుంటాం కదా. ఆహా నాయన మీకే వచ్చిందా అండి ఆ కష్టం, ఎవరికి రాలేదు, ఎంత మంచివాడు అన్నట్టు బాగా చెప్పారు అనుకుంటాం. ఈయన కృష్ణ పరమాత్మకి ఆమోహం అంటే ఏముంది, పరమసత్యాన్ని చెప్పబోతున్నారు. గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితా. లాస్ట్ ఐడియా, గతాసుం అంటే పండితాహ, తెలివి గలవాడు అంటే నిత్యానిత్య వివేకి, ఏది పర్మనెంటు ఏది టెంపరీ అన్నటువంటివి గమనిస్తున్నటువంటి తెలివి గలవాడు వివేకి పండితాహ. పండితుడు అంటే మనం ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఏదో భగవద్గీత చెప్తేనో, లేకపోతే 4 శ్లోకాలు బట్టి, ఇతను కాదు పండితుడు. ఏది నిత్యమో ఏది అనిత్యమో గమనించి తెలివిలో పెట్టుకున్నవాడు పండితుడు. గతాసం అగతాసం, ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకళ్ళు చచ్చిపోయిన వాళ్ళు, 2 చచ్చిపోబోయేవాళ్ళు. ఈ ఇద్దరు గురించి వివేకి దుఃఖించడయ్యా. దిస్ ఈజ్ స్టేట్మెంట్. పెద్దలు దీనికి అర్థం చెప్పారు చూడండి. ప్రతి జీవుడిలోనూ, మీలోనూ, అక్కగారిలోనూ, అందరిలో కూడా, నాలోను, మా పూర్ణలోను ఇద్దరున్నారు. 1 మార్పు చెందునది, 2 మార్పు చెందని. మార్పు చెందునది, మార్పు చెంద, ఇంద్రుడైనా తీసుకురండి, ఆయనలో మార్పు చెందనిది ఒకటి ఉంది, మార్పు చెందేది ఒకటి ఉంది. గతాసం అగతాసం, మార్పు చెందేది. చిన్నప్పటి నుంచి పెరిగాం, పెరిగినప్పుడు మన వాల్యూస్, మన ఐడియాస్, మన ఫ్రెండ్స్, మన రిలేషన్షిప్స్ అన్నీ ఏమైనాయి, మారుతూ వచ్చాయి. సో అన్నీ మారబోతున్నాయి, ఇప్పుడున్నవి కూడా మారబోతున్నాయి భవిష్యత్తుకి. సో మార్పు చెందేవి, మార్పు చెందనిది, ఈ 2 కాంబినేషనే. మార్పు చెందేది ఎదురుగి మార్పు చెందుతుంది, నువ్వు దుఃఖిస్తే ఆగుతుందా? కాబట్టి వాటి గురించి దుఃఖించడం అనవసరం. మార్పు చెందంది, అసలు మార్పే చెందట్లా, దాని గురించి దుఃఖించడం అవసరం ఏంటి? అక్కర్లేదు. సో అసలు దుఃఖించడం అవసరమే లేదు. గతాసం అగతాసంశ్చ నా అనుశోచింది పండితాహ అని మొట్టమొదటి శ్లోకం మనకు ప్రసాదం చేశారు అవతారమూర్తి. రేపటి నుంచి ఈ సాంఖ్యయోగం ముందుకు వెళ్దాం. ఏతత్సర్వం లోక కళ్యాణార్థం శ్రీ బాల త్రిపుర సుందరి సహిత రామలింగేశ్వర స్వామి పాదారవిందార్పణమస్తు, లోక కళ్యాణమస్తు. శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. శివనామ నిభావితే అంతరంగే మహతి జ్యోతిషి మాననీమయార్థే. దురితాన్యపయాంతి దూర దూరే ముహురాయాంతి మహాంతి మంగళాని. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృక్షోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో గురుభ్యో నమః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఏతో అనంత శక్తిర్ అనంతాశ్చ జీవా, ఏతో నిర్గుణాద ప్రమేయా గుణాస్తే, యతో భాతి సర్వం త్రిధా భేద భిన్నం. తదాతం గణేశం నమామో భజామః. ఎతశ్చావిరాజీ జగత్సర్వమేతత్తథాభ్యాసనో విశ్వగో విశ్వగోప్తా. తదేంద్రాదయో దేవసంఘా మనుష్యాః. తదాతం గణేశం నమామో భజామః. ఆద్యా అవిద్యా హృద్గతా నిర్గతాసీత్. విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్. సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం. భావేర్ముక్తేర్భాజనం రాజమౌళే. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృత దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం. గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షైః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. కృష్ణ చైతన్య ఆనంద స్వరూపులారా, చరిత్రాత్మకమైనటువంటి ఈ కూచిపూడి శ్రీ బాల త్రిపుర సుందరి సహిత రామలింగేశ్వర స్వామి యొక్క పాదార విందముల ఉపాసిస్తూ ఈరోజు మనం సాంఖ్యయోగం కొనసాగిస్తున్నాం. రెండవ రోజు స్వామి పలకడం ప్రారంభించారు. మొట్టమొదటగా మూడు పాయింట్స్ మొట్టమొదటి శ్లోకంలో మనకు గుర్తు చేస్తున్నారు అర్జునుడికి, తద్వారా మనందరికీ కూడా. అశోచ్వానన్వశోచస్త్వం. నాయన అర్జున, ఇంతసేపు ఏ ఏ బంధువుల గురించి, గురువుల గురించి, తాత బంధు తదితరుల గురించి, మిత్రుల గురించి, వారి వారి దేహాలు ఏమి కావున్నాయి, ఆ దేహాలు నశిస్తే వాళ్ళందరూ సంహరించబడితే వంశం విషయమేమవుతుంది, కుల విషయమేమవుతుంది, కుల ధర్మాలు ఏమవుతాయి, ఈ విధంగా వరుసగా చెప్పుకుంటూ దుఃఖంలో ఉన్నావు కదా. మొట్టమొదట ఒక విషయం గుర్తు చూస్తున్నాను చూడు, అశోచ్వానన్వ శోచస్త్వం. నీవు దేని గురించి విషాదం పొందుతున్నావు, దుఃఖిస్తున్నావు అంటే దేని గురించి దుఃఖించవలసిన అవసరం లేదో. మహనీయులు ఈ శ్లో ఈ వాక్యం ఈ శబ్దాన్ని గురించి చెప్తూ, నాయన నాయనలరా, జీవితంలో అనేక సంఘటనలు, సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు ఈ జగన్నాటక చమత్కారం చేత ప్రతి జీవుడికి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందులో కొన్ని మనకి ఇష్టం, కొన్ని అయిష్టం. ఇష్టమైతే సుఖం, అయిష్టమైతే బాధ అంతే. కానీ జీవుడి యొక్క ఇష్టాన్ని బట్టి ప్రపంచంలో సంఘటనలు ఉండవు. ఇది జగన్ నాటకం కాబట్టి జీవులందరూ నటులు మాత్రమే కాబట్టి నటుడి యొక్క అభిప్రాయాన్ని బట్టి సంఘటన రాయడు రచయిత. రచయిత తన పద్ధతిలో రాసుకుపోతాడు. ఏటొచ్చి ఆ పాత్రధారుడు నేను నాకు ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటే బాగుండదు, ఇది దుఃఖం ఇది సుఖం అని ఆయన అనుకోవటమే కానీ ప్రపంచ సంఘటనలు ఏవి అతని సుఖదుఖాలపై ఆధారపడలేదు. జీవుడి యొక్క సుఖదుఖాలపై వాటి పద్ధతులు అవి వస్తాయి. అంటే మనకి ఇష్టమైనా ఇష్టం కాకపోయినా ఈ ప్రపంచంలో సంఘటనలు జరుగుతూ జరుగుతూ ఉంటాయి. వాటి గురించి మనం దుఃఖిస్తున్నామని ఆగవు, లేక గర్విస్తున్నామని ఆగవు. అందుచేత ఈ ప్రాపంచిక సందర్భ సంఘటనలు ఇత్యాదుల గురించి దుఃఖించడం వృధా, టైం వేస్ట్. ఈ ఎదురుకుండా కనబడే దేహాలు ఈ యుద్ధంలో చంపబడబోతున్నాయి కదా అనే దృష్టితో నువ్వు మాట్లాడేవు కదా, వాటి గురించి దుఃఖించడం అనవసరము. దుఃఖించవలసిన అవసరము లేని విషయాల గురించి నువ్వు దుఃఖిస్తున్నావయా. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ఒక విషయం గురించి ఒక ఆయనకి కొంచెం తెలుసండి, కొంచెం తెలిసి మాట్లాడుతున్నాడు అనుకోండి, అప్పుడు అతని ప్రజ్ఞ సమగ్రం కాదు. ఓ అర్జున, నీవు అన్నీ తెలిసినట్లు మాట్లాడుతున్నావు కానీ నీ సమాచారం సమగ్రం కాదు, ఇట్స్ నాట్ కంప్లీట్. మనం చిన్నప్పుడు చెప్తుండేవారు చూడండి కథ, ఒక ఏనుగు ని కొంతమంది గుడ్డివాళ్ళు ఆయా స్థానాల్లో స్పృశించి ఒకడు పాము అనుకున్నాడు. ఎందుకని? తోకను స్పృశించాడు. ఒక ఆయన నడుము పట్టుకుని గోడలాగా ఉంటుందండి అన్నాడు, ఒక ఆయన స్తంభంలాగా ఉంటుంది అన్నాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని చూసి ఆ గుడ్డివాళ్ళు అనుకుంటున్నారు కానీ అవన్నీ సత్యం కావు అని చెప్పినట్టు ఐదుగురు గుడ్డివాళ్ళు సమగ్రమైనటువంటి అవగాహన లేకుండా నువ్వు సంభాషిస్తున్నావయ్యా అని గుర్తిస్తున్నావు. అంటే ఇప్పుడు సమగ్రమైనటువంటి సమాచారం కావాలి. ప్రజ్ఞావాదానికి ఇంకో విశేషం చెప్పారు రామానుజులు వారు. నాయన, ఈ ప్రపంచ సందర్భాలు చూచేటప్పుడు నీకు కొన్ని ఇష్టాలు, కొన్ని ఆవేశాలు, కొన్ని అభిరుచులు, కొన్ని అభిప్రాయాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రపంచంలో విషయాలు, ఇవి సుఖము ఇది దుఃఖము, ఇది బాగుంది ఇది బాగోలేదు ఒకేలా అంటున్నావు. అనగా ఈ సుఖ దుఃఖాలన్నీ నీ అభిరుచుల మీద ఆధారపడినాయి, నీ ప్రజ్ఞ మీద. వాస్తవానికి ప్రజ్ఞ ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ ప్రజ్ఞ బ్రహ్మమే కానీ దాన్ని ఉపయోగించి సంపాదించుకున్న విషయాలు, జీవుడి దగ్గర ఉన్నటువంటి సమాచారాలు, అతని అభిరుచులు, అభిప్రాయాలు, ఆవేశాలు ఇత్యాదుల మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి అది సమగ్రం కాదు అని చెప్పారు. అంటే మనకు వచ్చేటువంటి ఈ ప్రపంచంలో మనం సుఖం అనుకునేది, దుఃఖం అనుకునేది, సంతోషం అనుకునేది, ఇంకోటి అనుకునేది, ఇవన్నీ కూడా సమగ్రమైనటువంటి అవగాహనతో కాదు. కాబట్టే ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ మనకు అనేక విషయాలు చెప్పవలసినటువంటి సందర్భం వచ్చింది. గతాసు నగతాసూంశ్చ నా అనుశోచంతి పండితాః. నిచానిచ వివేకి అయిన వాడు పండితుడు, పండ అంటే ఆత్మ, ఆత్మతత్వాన్ని తెలిసినవాడు రెండింటి గురించి విచారించడు. నెంబర్ వన్ ఏమిటి? జీవించి దేహంతో ఉన్నవారి గురించి, నెంబర్ టూ దేహం తొలగిన వాళ్ళ గురించి. ఈ ఇద్దరి గురించి గతాసన్ అగతాసన్, గతాసం అంటే గతించిపోయిన వారి గురించి.